వెలివెట్టిరే బాడబులు పరాశరు పట్టి దాశకన్యాకేళి తప్పు చేసి. పూర్వం పరాశరుడనే మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి యమునా నదీ తీరంలో సత్యవతి అని పేరు కలిగిన దాశకన్యని వివాహం చేసుకోలేదా? వేదవ్యాసుని కనలేదా? ఆయన భీష్మించు కూర్చుంటే వ్యాసుడు పుట్టేవాడా? ఏ బ్రాహ్మణులు ఆయన ఏమన్నా పక్కకు పెట్టారా? అంత మహర్షి ఆ పని చేసినా ఆయన్ని ఎవరైనా పండితులు పక్కన పెట్టారా? ఆ మహాత్ముడు వ్యాసుని తింటే పరాశరుడి కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయన ఉదాహరణ చెప్పి తెప్పింది. కులములో వన్నె తక్కువ అయ్యనే గాధిపట్టికి మేనక చుట్టరికము. ఇంకా గాధిపుత్రుడు విశ్వామిత్రుడు కఠోర తపస్సు చేస్తూ ఉంటే మేనకొచ్చి మీద పడింది. మేనక ద్వారా శకుంతలని కన్నాడు. ఏ మేనకతో తిరిగిన విశ్వామిత్రుడికి వంశంలో ఏమైనా అప్రతిష్ట వచ్చిందా? నన్ను పుకాడై వెల్పు నాగవాసము కూడి మహిమ కోల్పడి అనే మాందకర్ణి. పూర్వం మాందకర్ణి అని ఒక మహర్షి ఉన్నాడు. పరమ నిష్ఠాగరిష్ఠుడు, 1000 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. ఇలా తపస్సు చేస్తూ ఉంటే ఈ తపస్సు వల్ల ఎక్కడ నాకు ముప్పు అని ఇంద్రుడికి భయం వచ్చింది. ఇతడు 1000 ఏళ్ళు తపస్సు చేస్తున్నాడు, రేపు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమైతే ఇంద్ర పదవి నాకు కావాలని కోరతాడేమో, నా ఇంద్ర పదవికి ఎసరు పెడతాడేమో అని భయపడి ఇంద్రుడు 5 అప్సరసలను పంపాడు. ఆ అప్సరసలు ఎంత ప్రయత్నించినా ఆయన కదలలేదు. చివరికి వాళ్ళంతా మీదబడి కౌగిలించుకుంటే ఉలిక్కిపడి లేచాడు. చూస్తే ఎదురుగుండా ఈ స్త్రీలు. దాంతో ఆయన తపస్సు విడిచిపెట్టి వాళ్లతోటి హిమాలయ పర్వత గుహలలో క్రీడించాడు. 5000 సంవత్సరాలు క్రీడించాడు. 5000 ఏళ్ల తర్వాత హఠాత్తుగా ఆయనకు ఒక రోజున సంధ్యా సమయం కనపడిందిట. టకటకటక సంధ్యావందనం చేస్తానని పంచపాత్ర పుచ్చుకుంటూ ఉంటే ఆడవాళ్ళు నవ్వారు. ఏ ఎందుకు నవ్వుతున్నారు? నేను ఎప్పుడు వేళకి సంధ్య వారుస్తాను సుమా అన్నట్ట. నీ మొహం 5000 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా సంధ్య అన్నారట వాళ్ళు. వాడికి మతిపోయి, ఏమిటి మీతో 5000 ఏళ్ళు ఉన్నాను అంటే? అవును ఆయన, 5000 సంవత్సరాల నుంచి నువ్వు కాలం మర్చిపోయావు, సంధ్యావందనం లేదు ఇంకోటి లేదు, ఇప్పుడు హఠాత్తుగా సంధ్యావందనం చేస్తానన్నావు కదా, ఇలా వెలిగిందేమిటి అని నిన్ను చూసి నవ్వుకున్నావు అనగానే అప్పుడు ఆయన సిగ్గుపడి, ఎంత పొరపాటు, ఈ అప్సరసల యొక్క వ్యామోహంలో పడి 5000 సంవత్సరముల కాలం 5 నిమిషాల్లో గడిపానా, అసలు ఇంతకాలం సంధ్యావందనం అన్నీ మర్చిపోయానా అని చాలా సిగ్గుపడి వాళ్ళని విడిచిపెట్టి అప్పుడు ఆయన మళ్ళీ స్నానం చేసి సంధ్యావందనం చేసి తపస్సులోకి వెళ్ళాడు. 5000 ఏళ్ళు 5 అప్సరసలతో తిరిగాడు. ఎవరు? మాందకర్ణి. ఆ మాందకర్ణి ఏమన్నా మహిమ కోల్పడ్డా? ఆయనకంటే నువ్వు గొప్పవాడివా? స్వరాజ్యమేలంగైరైరసురలహల్యాజారుడైన జంభాసురారి. జంభుడనే రాక్షసుణ్ణి సంహరించిన ఇంద్రుడు ఆయన సాక్షాత్తు అహల్య వెంటబడ్డాడు. అహల్య కోసం ఎన్ని పాటలు పడ్డాడు, తద్వారా శాపం కూడా పొందాడు, గౌతమ మహర్షి యొక్క శాపం. అలా అహల్య వెంటపడి గౌతమ శాపం పొందిన ఇంద్రుణ్ణి స్వర్గసింహాసనం మీద కూర్చోకుండా దేవతలు ఏమైనా గింటారా? ఏ సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? ఆ ఇంద్రుని రోజు తలుచుకోవటం లేదా? ఆయన కోసం యజ్ఞం చేయటం లేదా? వారికన్నా నువ్వు నీ మహత్వంబు ఘనమే. వాళ్ళకన్నా నీ మహిమ ఏమన్నా గొప్పదనుకుంటున్నావా? వాళ్లే అంత గొప్పవాళ్లే, ఆడవాళ్ళు కనబడితే వెంటబడ్డారు, నువ్వు వెంటబడితే తప్పేముంది అంటుంది ఇప్పుడు వీడు. తనను తాను ఆయన యొక్క కౌగిట్లోకి పొందడం కోసం, పొందు కోసం వెళ్ళడం కోసం, ఆయన్ని వశం చేసుకోవడం కోసం ఇంతమంది మహానుభావుల చరిత్ర చెప్పింది. పవనం అంటే వాయువు, పర్ణం ఆకువు, అంబు నీళ్లు, ఇవి మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేసేటటువంటి మహర్షులు. ఇనుప కచ్చడాలు గట్టుకొను ముని మృత్యులెల్ల తామరస నేత్రలెండ్ల బంధాలుగారే. ఇనప కచ్చడములని పూర్వం కొన్ని సందర్భాల్లో చెప్పక తప్పట్లేదు కాబట్టి చెబుతున్నాం. కానీ మహర్షులు తపస్సు చేసేటప్పుడు ఇంద్రియ నిగ్రహం కోసం ఏం చేసేవారన్నమాట, మనం ఎలా అయితే ఒక గోచి పెడతామో అలా ఇనుముతో తయారు చేసినటువంటి ఒక దాన్ని వెనక ముందు ఉండేలా చేసి ఇటు ఇటు 2 గొళ్ళెలు తగిలించుకుని దాన్ని తాళం వేసుకుని తిరిగేవారట. అంత నిష్ట కోసం ఇలా ఇనప కచ్చడాలు కట్టుకు తిరిగే మునులు కూడా పరమసుందరి కనపడితే ఈ కచ్చడములు తెంచుకుని బయటకు వస్తారని శాస్త్రం చెబుతున్నదే, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడుగా అని పరిపరి విధాలుగా పలికి, అసలు ఎవరికైనా కరుణ ఉండాలి. ఒక స్త్రీ ఏడుస్తూ జాలిగా వెంటపడి అయ్యో నేను చచ్చిపోతున్నాను విరహంతో నా వెంటరా నన్ను ఆనంద పెట్టంటే అటువంటి స్త్రీని తోసిపెడతావు, కరుణ లేనివాడివి, నువ్వేం తపస్సు చేసేవాడివయ్యా, తపస్సు యొక్క ఫలితం ఏమిటి, జాలి పొందడం. తపస్సు ఎందుకు చేస్తున్నావు? కరుణ కోసం. కరుణ గొప్ప తపస్సు. నువ్వు నన్ను కరుణించడం లేదు. విరహంతో నేను చచ్చిపోతానంటే చావు అంటావు. ఒక స్త్రీ చావుకి మూల కారణమైన నీ నిష్ఠ, అది నిష్ఠ కాదు కాదు, అది రొష్టి. అది నా మాట విను, భ్రష్టు పెట్టినా పర్వాలేదు, నన్ను కౌగిలించుకో అని ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా ఆయన ఈ చెవులు రెండు గట్టిగా మూసుకొని ఇంకొంచెం సేపు అక్కడుంటే ఏమవుతానో అనుకుని పరుగు పరుగును అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి జ్ఞానోదయమైంది దానికి. అక్కడ ఓ ప్రాంతంలో పైనుంచి కిందకి గంగా నది ప్రవహిస్తోంది. పవిత్ర గంగలోకి వెళ్ళాడు. బుడుంగు బుడుంగున చల్లని మంచునీళ్ళలో స్నానం చేసాడు. ఎందుకో తెలుసా? ఆవిడ ఒంటి మీద పడినప్పుడు ఆవిడ ఒంటుకున్న జవ్వాజీ కస్తూరి గంధం ఈయనకి అంటుకుంటుంది. చచ్చి ఈ పరస్త్రీ శరీరం మీద ఉన్న గంధం నాకు అంటుకున్నది, నా శరీరం అపవిత్రం అయిపోయింది అనుకున్నాడు ఆయన. నాకు ఇప్పుడు కూడా ఎంత గొప్ప ఇష్టమైన కథ అంటే ఇది ఆయన ఆదర్శం మనకి. నిజంగా వరూధినుడు చూస్తే ఈ ప్రపంచంలో ఇంద్రుడు చంద్రుడు కూడా గిజగిజలాడిపోయేవారు. అటువంటి దేవతా స్త్రీ, పోనీ ఆ దేవతా స్త్రీలలో కూడా సామాన్య అప్సరస కాదు, పరపురుషుణ్ణి చూడనటువంటి స్త్రీ మీద పడితే తోసి నా భార్య తప్ప మరొక స్త్రీ మనస్సుకు రాదని అంత నిగ్రహంతో నిగ్రహించుకుని ఆ ఒంటి కంటిన గంధాన్ని గంగలో కడుక్కున్నాడు. సంకల్పపూర్వకంగా గంగలో స్నానం చేశాడు. స్నానం చేసి ఆ తర్వాత వెంటనే ఏం చేశాడు? నేను ఇంతవరకు అజ్ఞానంలో పడి దారి కనపడటం లేదని ఏడ్చాను. దారి కనపడకపోతే ఎవరిని పట్టుకోవాలో వాణ్ణి పట్టుకోవాలి. అంతేగాని ఈ మనుషుల్ని, ఈ అప్సరసల్ని, వీళ్ళని పట్టుకోవడం ఏమిటి? అజ్ఞానంలో పడి నా దేవుణ్ణి విస్మరించడం ఏమిటి అనుకున్నాడు. ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. పూర్వం చేసిన తపస్సు యజ్ఞములు ఫలించాయి. వెంటనే అగ్నిహోత్రుడికి రెండు చేతులు జోడించాడు. ఎందుకని? నిత్యం అగ్నిహోత్రుడిని పూజిస్తాడు ఈయన. నిత్య అగ్నిహోత్రుడు, అగ్ని ప్రత్యక్ష దైవం. అందుకని ఏమన్నాడు? దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని పరదారధనాదుల కొరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాంభోనిధిలో నగృంకకయమున్న రయంబున హవ్యవాహనా. మహాత్మా అగ్నిహోత్ర, నేను నిత్యం దాన ధర్మములు చేసేవాడైతే, నేను దానం చేసేవాడైతే, జపము చేసేవాడైతే, అగ్నిహోత్రాన్ని వ్రేల్చేవాడినైతే అక్కడ తాగాడా? ఓ అగ్నిహోత్ర, ఇందాక ఏమన్నాడు? దానము జపము అగ్ని అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా నేను నీ అగ్నిహోత్రుణ్ణి, రూపంతో ఉన్న అగ్నిహోత్రుణ్ణి భక్తితో హృదయంలో పెట్టుకుని అగ్ని అంటే విష్ణుస్వరూపమని భావించి నీ పాదపద్మములను ధ్యానించేవాడైతే, నేను అగ్నిహోత్రుడి పాదపద్మములు భక్తితో పూజించేవాడైతే. మళ్ళీ మూడేం చెప్పాడు? పరదారధనాదుల కోరనేని. ఇది ఎంత గొప్ప మాట అండి. దానం చేయటం, జపం చేయటం, అగ్నిహోత్రం రాల్చడం ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఇతరుల యొక్క భార్యల్ని కానీ ధనాన్ని కానీ మాట వరసకి కూడా ఒక్కసారి కూడా కోరుకోని వాడినైతే నేను అంటే అది ఎంత మనస్సులో పవిత్రత లేకపోతే అలాంటి ప్రతిజ్ఞ చేయగలమండి మనం ఎవరమైనా? నేను ఎప్పుడు పరధనం ఆశించలేదు, పరస్త్రీని కోరుకోలేదు అని పైకి నోటితో ఎన్ని కబుర్లు చెప్పినా మన మనస్సులో ఏముందో లేదో మనకి తెలియదు. మనకి తప్ప బయటవాడికి తెలియదు, అసలు మనకే పూర్తిగా తెలియదు. ఏదో ఒక బలహీన క్షణంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కోరిక లేకుండా ఎవడు ఉంటాడండి? కాబట్టి కోరిక లేకుండా ఇతర వస్తువులు కోరుకోకుండా ఎవడు ఉండడు. ఒక్కోసారి నా మెళ్ళలో ఉన్న స్ఫటికమాలు చూసి అటువంటి స్ఫటికమాలకు వస్తే బాగుండు, ఆయన ఇస్తే బాగుండు అనుకుంది ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి. పరుల యొక్క ధనం కోరుకోకూడదంటారండి, నీ మెడలో ఉన్న స్ఫటికమాలు కోరుకున్నానండి అంది ఆవిడ. అందుకేనమ్మా హే తీసుకుని ఇంట్లో పారేసాను, తీసుకురాకుండా ఎందుకు వచ్చింది? మీలాంటి వాళ్ళ మనస్సును పాడు చేయడం ఎందుకని? ఒక్కోసారి అలా అనిపిస్తుంది వాటి ఎందుకో కానీ మనకు తెలియకుండా. ఒక ఆవిడ ఉంది, ఆవిడ ఇంటికి వచ్చిందంటే కొంప కొల్లేరైపోయినట్టే మన ఇంట్లో ఏమున్నాయో చూస్తున్నాను వాడు. చూసి గురువు గారింట్లో ఉయ్యాలుంది, ఈ ఉయ్యాలు ఎవడ చేస్తాడు, మాయదారి ఉయ్యాల కోసమని కాశీ గయా ప్రయాగ క్షేత్రాల్లో ఉన్న భక్తులందరూ వెంటబడింది వారికి ఆవిడ. ఇది పరధనం కోరుకోవడం అంటే. అసలు పరుల యొక్క వస్తువుల మీద మనకెందుకు వ్యామోహం? ఈయన ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? నేను దానం చేసిన వాణ్ణి, జపం చేసిన వాణ్ణి, అగ్నిహోత్రుణ్ణి పూజించిన వాణ్ణి అయితే, అగ్ని పాదపద్మములు మనస్సులో పెట్టుకున్న వాణ్ణి అయితే, పరుల యొక్క స్త్రీలని కానీ పరుల యొక్క ధనమును కానీ ఎప్పుడు మాట వరసకు కూడా కోరుకోని వాడినైతే నేను శీలవంతుడిగా ఇంటికి వెళ్ళాలి. సన్మానముతో అడవండి, మానముతో వెళ్ళాలి, అంతేగాని భ్రష్టుండి వెళ్ళకూడదు. నన్ను సదనంబున నిల్పుము, నా ఇంట్లో నిలబెట్టు, నా ఇంటికి తీసుకుపో. అది కూడా ఇనుండు పశ్చిమాంభోనిధిలోన క్రొంకకయమున్న. సూర్యుడు ఎప్పటికే చివరికి వెళ్ళిపోతున్నాడు, పడమరవే పెడుతున్నాడు, అస్తమించబోతున్నాడు. సూర్యాస్తమానమయ్యేలోపు నన్ను నువ్వు మా ఇంట్లో పెట్టాలి. ఎలాగో మధ్యాహ్నం ఇంట్లో సంధ్యావందనం చేయలేకపోయాను, అతిథి సంతర్పణాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో సంధ్యావందనం చేయాలి, సాయం సంధ్యావందన సమయానికి నువ్వు నన్ను మా ఇంట్లో చేర్చాలి, వెంటనే వేగముగా నన్ను ఓ అగ్నిహోత్ర మా ఇంట్లో చేర్చన్నాడు. ఈయన చేర్చమంటే చేరుస్తాడు. ఆయన ఎప్పుడు చేర్చడు అంటే ఈయన చెప్పిన వాటిలో తేడా ఉంటే చేర్చడు. అందులో మిగతావన్నీ పక్కన పెట్టి పరదారధనాదుల కోరనేని అనే మాట అగ్ని నమ్మాలి. ఈయన అగ్నిని ప్రార్థిస్తున్నాడు, అగ్ని కర్మసాక్షి. అలాంటి మహానుభావుడు అగ్నిహోత్రుణ్ణి డైరెక్ట్గా అడిగాడు, నేను ఎప్పుడు పరదారధనాలని కోరలేదు, నన్ను ఇంటికి తీసుకెడతావా అనగానే అప్పుడు ఒక తమాషా జరిగింది. భగ భగ మండుతూ ఈయన ప్రార్థించిన అగ్నిహోత్రుడు ఒక కాంతి రూపంలో ఆయన దగ్గరికి వచ్చాట. అక్కడ నిజానికి అగ్ని లేదు కదా, ఈయన కేవలం ప్రార్థించాడు. మానసికంగా ప్రార్థించగానే అగ్నిహోత్రుడు ఒక జ్వాలగా జ్యోతి రూపంలో వచ్చాడు. జ్యోతి రూపంలో వచ్చి ఈయన శరీరాన్ని ఆవహించాడు. ఈయన శరీరాన్ని ఆవహించగానే ఈ అగ్ని వచ్చి పట్టుకోగానే ఈయన శరీరం మంటలాగా వెలగడం మొదలెట్టింది. అంటే మహాకాంతివంతమైపోయింది. అగ్నిహోత్రుడు మన శరీరాన్ని ఆవహిస్తే శరీరం ఎలా వెలిగిపోతుందో తెలుసా? ఆయన శరీరం దగ్గ వెలిగిపోయింది. టక్కన అగ్నిహోత్రుడు అలా ఆవహించి కన్ను మూసి తెరిచేలోపు ఆయన ఇంట్లో తెరిచేశాడు. అంటే ఈయన చెప్పిన వాటిలన్నీ అగ్ని నమ్మాడు. నమ్మాడంటే ఈయన ప్రవర్తన అంత గొప్పది. ఈయన అంతరంగం బాహ్యం అంత విశుద్ధి కలిగినవి. ఇప్పుడు అర్థమవుతుందా? గార్హస్థ్య నిష్ఠ గరిష్ఠుడి ప్రవరుడు. అందుకే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంక ఈయన కథ ఇక్కడితో మనకేం చెప్పడిక. ఎందుకని, ఈయన హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. మామూలుగా వాళ్ళ అమ్మకి నాన్నకి దండం పెట్టుకున్నాడు, సంధ్యావందనాలు వాటిలో పడిపోయాడు. ఈయన అలా వెళ్ళిపోయాక ఇంక వరూధిని ఏడ్చిందండి పాపం. ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు, ఇంత అందగాడు అసలు ఎందుకు రావాలి, వచ్చిన వాడు నాకంటికి ఎందుకు కనపడాలి, కనబడిన వాడు ఒక తోపు తోసి వరి వెళ్ళిపోయాడే అనుకుని ఎక్కడైనా దొరక్కపోతాడా అని చెలికత్తులు ఉన్నారా అంతఃపురంలో. ఆ భవనంలో ఆవిడకి ఇంకా చాలా స్నేహితురాళ్ళు ఉన్నారు, అంతా దేవతా స్త్రీలే. వాళ్ళంతా ఎందుకమ్మా ఏడుస్తావు, వాడు ఎవడో భ్రష్టుడు తోసేసాళ్ళే అంటే, భ్రష్టుడేంటే బాబు, అంతకంటే విశిష్టుడు మరొకడు ఉండడు, ఆ సౌందర్యం గొప్పది, అందుకే వాడు తోసినా వాడిని మర్చిపోలేకపోతున్నానని ఏడ్చిందిట. వాళ్ళు ఓదార్చారు. ఈవిడ ఓదార్పుకి ఏమాత్రం లొంగక ఏడవడం మొదలుపెట్టింది. ఈ చెలికత్తెని వెంట పెట్టుకుని హిమాలయాలంతా ఈ ప్రవరుడు కోసం వెతికారా. వెతుకుతున్నప్పుడు ఆవిడ పడిందండి బాధ. అందులో క్రమంగా చీకటి పడిపోయింది, సంధ్యా సమయం దాటిపోయింది, చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఆ ఉదయిస్తున్న చంద్రుడిని తెగతిట్టేసింది, చంద్ర నువ్వు దౌర్భాగ్యుడివిరా, నీ కిరణములు నా మీద ప్రసారం చేస్తావా? చంద్రకిరణములు విరహాన్ని బాగా పెంచుతాయి కదా, అది తెలుసుండి కూడా నీ కిరణాలతో నన్ను బాధ పెడతావా, నువ్వు సామాన్యుడు కాదురా. ఇక్కడ గొప్ప మాట ఉంది. ఆవిడ వీరభద్రుడు పూర్వం దక్షయజ్ఞనాశనానికి వచ్చాడు. సాహంకారత శంకరుండలిగి, ఒకప్పుడు దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సతీదేవి శరీరం విడిచిపెట్టింది. అప్పుడు శంకరుడు అలిగాడు. అలిగి ఏం చేశాడు, తన శరీరం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసినప్పుడు ఓ చంద్ర నిన్ను కింద పారేసి ఎడంకాలతో ఒక్క తొక్కు తొక్కాడు. ఆ తొక్కబట్టే నువ్వు సన్నగా రేఖ అయిపోయావు. ఆ తర్వాత శివుడి కాళ్ళ మీద పడితే ఆయన నెత్తి మీద పెట్టుకుని మళ్ళీ నిన్ను పూర్ణచంద్రుడిగా ఇటు క్షయం వృద్ధి అయ్యేలా చేశాడు. ఆనాడు ఆ వీరభద్రుడు ఇంకో రెండు తొక్కులు తొక్కుంటే నువ్వు చచ్చేవాడివి, ఆ రేఖ విరిగిపోయేది, వెన్నెలు ఉండేది కాదు, వెన్నెల పోతే ఈ కన్నెలకి ఎంత బాధ వచ్చేది కాదు అని పట్టుకుని చెడవడ చంద్రుడి మీద పడింది. ఎందుకంటే నిజానికి పాపం చంద్రుడు చేసిందేముంది, కానీ ఆ వెన్నెల ఆవిడికి విరహం కలిగించిందిట. నిజంగా సంస్కృతంలో వ్యాసుడు రాశాడండి, ఏం అద్భుతంగా రాశాడు. తెలుగులో అనువాదం కూడా అంత బాగా చేశారు. కాసేపు చంద్రుడిని తిట్టింది, కాసేపు చల్లగాలిని తిట్టింది. ఈ వాయుదేవుడు ఇప్పుడే వీచాలా, ఈ చల్లగాలి వీస్తున్నప్పుడు ప్రియుడు పక్కన ఉంటే ఎంత బాగుండు అనుకుంటుంది కాసేపు. చిలకలు కూస్తున్నాయి, చిలకల్ని తిట్టింది ఈ చిలకల కొలికి. ఓ చిలకల్లారా కోతలు కొయ్యకండే, కూచే కొద్దీ నాకు ఆ ప్రవరుడు గుర్తొస్తున్నాడు అంటుంది. ఒకటేంట్లేండి మా చెడ్డ బాధ పడిపోయింది. ఆ తర్వాత మన్మధుడి కేసు తిరిగింది. ఒరే మన్మథ, నీ చేతిలో ఆ పూలబాణాలు పెట్టాడు మహానుభావుడు ఏనాడో బ్రహ్మదేవుడు, ఆ పూలబాణాలు శివుడి మీద వేశావు, శివుడు గొళ్ళు మండింది, మూడవ కన్ను తెరిచాడు, నువ్వు బూడిదైపోయావు, బూడిదైపోయిన దౌర్భాగ్యుడివి, శరీరం లేకుండా పోయాక ఇంకా ఏడిపిస్తున్నావు, శరీరం విడి ఉంటే కొంతమందిని ఏడిపించేవాడివి, కనపడి కొంతమందిని ఏడిపించావు, కనపడక అదృశ్యంగా మనుషుల శరీరాల్లో దేవతల శరీరాల్లో ప్రవేశించి కామమనే అగ్నిని రేకెత్తించి ఎంత గొప్పవాడైనా పాడు చేస్తావు కదరా, హాయిగా తపస్సు చేసుకునే ముల్ని మునుల్ని పాడు చేస్తావు, ఎప్పుడు జపతపాలతో ఉండేటటువంటి నాలాంటి కన్యాముడుల్ని పాడు చేస్తావు, ఇంతమంది మనస్సులను చిచ్చు పెడుతున్న ఓ మన్మథ, నువ్వు గనక మళ్ళీ ఎప్పుడైనా రూపం ధరించి నా దగ్గరికి రావాలి, నీకు రెండు వాతలు పెట్టకపోతానా అని కాసేపు మన్మథుడిని తిట్టింది. ఇలా తెల్లవారిపోయింది పాపం. తెల్లవారులు తిరిగి దేవతా స్త్రీ కనుక ఆవిడికి మనకు వల్లే స్నానం సంధ్య ఏం అక్కర్లేదుగా, నోరు కడుక్కోవడం ఏం అక్కర్లేదు, అలా తిరుగుతోందిట. ఐసర మధ్య అనుకున్నాడు ఒక ఆయన, ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు రహస్యంగా. ఆయన పేరు కలి, వాడు ఒక గంధర్వుడు. ఈ కలి అని పేరు కలిగిన గంధర్వుడు ఒకడు చాలా ఏళ్ళుగా ఈ వరూధిని దగ్గరకు వస్తున్నాడు. తరచుగా వచ్చి, వరూధిని, నేను గంధర్వుణ్ణి, నాకు చావు లేదు, దేవతని, నువ్వు దేవతా స్త్రీవి, మన ఇద్దరికీ జోడీ కుదిరితే బాగుంటుంది, నన్ను పెళ్లి చేసుకోవా అని ఎన్నోసార్లు అడిగట. ఆవిడ చి పో అని ఎడంకాలతో తన్నింది. ఇది ఎప్పటికీ చాలా ఏళ్ళుగా జరుగుతోంది. ఇది ఇప్పుడు వాడు చూశాడు, నా కసి తీరింది అనుకున్నాడు వీడు. నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకుని ప్రేమించు వివాహం చేసుకుంటే చీపో అని ఎడంకాలతో తన్నావా, ఇప్పుడు వాడు బాగా తోశాడా, అంతే నా పాటలు ఏమిటో నీకు తెలిసాయి, అందుకే భగవంతుడు ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఈ కష్టం చూసి, దేవుడు ఉన్నాడమ్మా, దేవుడు ఉన్నాడు, ఒకళ్ళని కష్టపెట్టావు నీకు కష్టం కలిగింది, నా ఇష్టం తిరస్కరించావు నీ ఇష్టాన్ని వాడు తిరస్కరించాడు అనుకుని వాడు ఏమన్నాడు, ఒక్కొక్క వేళ పద్మముఖులొల్ల మీ చేయుదురు. ఏమిటో ఆడవాళ్ళ మనస్సు, నేను అల్లే సుమ్మబడి నా మీద పడకండి, వాడెవడం అనుకుంటున్నాడు అది నేను చెబుతున్నాను. ఈ స్త్రీల మనస్సు ఎవరికీ తెలియదు, బ్రహ్మకు కూడా తెలియదు. ఒక్కోసారి ఏమో పనికి వాడిని వాడిని ప్రేమిస్తారు, గొప్పవాడు వెంటబడితే వాడిని చీపమ్మంటారు, వద్దు బాబు అన్నవాడు వెంటబడతారు. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్, ఈ జవరాళ్ళ హృదయాలు క్షణక్షణం, నాలాంటి దేవతామూర్తి వచ్చి వెంటబడితే నన్ను పొమ్మంది, ఇప్పుడు తపస్సు చేసుకున్న వైరాగ్యవంతుడిని పట్టుకుంది, వాడు ఇప్పుడు ఈవిని పొమ్మన్నాడు, ఇంతే. ఇప్పుడు భగవంతుడు నాకు ఒక ఉపకారం చేశాడు, నేను దేవతని, గంధర్వుణ్ణి, నాకు కామరూప విద్య తెలుసు, ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తాను, నేను ఈ రూపంతో పెడితే ఓ తాపు తంతుంది ఆవిడ, కాబట్టి ఇప్పుడు ఆవిడ దగ్గరికి ఈ రూపంతో వెళ్లకుండా ఆవిడ ఏ ప్రవరుణ్ణి ప్రేమించిందో ఆ రూపం ధరించి దగ్గరికి వెళ్ళానా, నా తాపం తీరుతుంది, ఆ రూపం వల్ల ఆవిడ తాపము తీరుతుంది, మా ఇద్దరికి సుఖం కలుగుతుంది. పరమేశ్వరాను ఎంత గొప్పవాడు, నువ్వు ఉన్నావోయ్, గాడ్ ఈజ్ దేర్ అనుకున్నాడు పిల్లవాడు, ఈ రకంగా నన్ను అనుగ్రహించాడు అనుకున్నాడు. ఎవడు కూడా వాడిది కదా, వెంటనే తన మహామహిమతో అచ్చం ప్రవరుడు ఎలా ఉంటాడో అలాంటి రూపం ధరించేశాడు. ధరించి ఈయన మాయాప్రవరుడు కదా, ఆవిడ కోసం ఎదురు చూస్తూ ఆవిడ ఎప్పుడు వస్తుందా, ఆవిడ కంట ఎలా పడదాం అనుకుంటూ ఆవిడ వచ్చేటటువంటి మార్గంలో అక్కడ ఒక తోట ఉంది, ఆ తోటలో చేరి ఏదో పువ్వులు ఆకులు కోసుకుంటున్నట్టు దొంగ సంధ్యావందనం నటించడం మొదలెట్టాడు. అసలు సంధ్యావందనం చేసేవాడి కంటే కపటంగా ఉన్నాడు బలి నటిస్తాడంటే పక్కవాడు చూస్తున్నాడో లేదో ఆయన అర్ఘ్యం పోస్తాడు. అలా నీళ్ళు అర్ఘ్యం ఇస్తూ నటించడం మొదలెట్టాడు. దూరం నుంచి చూచింది ఈవిడ, అమ్మో దేవుడున్నాడు, లేకపోతే వీడు వెళ్ళిపోయాడు అనుకున్నాను, అవునులే దారి వాడికి ఎలా తెలుస్తుంది, దారి తెలియక ఇక్కడే చిక్కుకుపోయినట్టున్నాడు, ఏమైతేనే ఇప్పుడు నా కళ్ళ పడ్డాడు, రాత్రి అంటే నిన్న సాయంకాల సమయంలో ఏదో విసుగుతాలా అని ఉంటాడు, ఇప్పుడు రెండు మూడు సార్లు బతిమాలతో లొంగపోతాడా అనుకుని పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ దగ్గరకు వచ్చి దగ్గరికి వెడితే ఏమంటాడోనని తోసేస్తాడేమోనని కొంచెం దూరంగా నిలబడి ఈ కన్నీళ్లు కారుతూ ఉండగా ఇలా అందిట, ఏలరా ఈ చల్లం బుడిగి ఏలరా, ఏలరా ఈ చల్లం బుడిగి ఏలరా, బాలరసాల మాలతి జాలములో శశాంక కరజాలములో వలవల్త అశ్రువుల్ జాలుగా నాలుగు జాలు ఇక జాలు భవంబనునంత కాకకున్ పాలయి రాత్రి పంచశరు బారికి చిక్కితి నీకు దక్కితిన్. ఎందుకురా, ఒకదానికేమో ఏలరా అంటే ఎందుకురా అని అర్థం, ఈ చలంబుడిగి ఏలరా, ఈ పట్టుదల విడిచిపెట్టి నన్ను నేలుకోరా అంది. ఎందుకురా నీకు ఈ పట్టుదల, అది విడిచిపెట్టి నన్ను నేలుకోరా, నేను రాత్రంతా చంద్రుడి కిరణాల వెన్నెలలో ఇక్కడ ఉన్నటువంటి మామిడి చిగుళ్ళ మధ్యలో ఇంకా చల్లని గాలి మధ్యలో ఈ ప్రదేశమంతా నీ కోసం తెగ తిరిగాను. ఓ పక్కన తీయ మామిడి చెట్లు, ఈ తీయ మామిడి చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, ఇటువంటి తీగల యొక్క సువాసన మధ్యలో ఈ అడవిలో చంద్రుడి వెన్నెలలో రాత్రి నాలుగు జాలు అంటే నాలుగు జాములు ఇక చాలు జీవితం అన్నంత బాధపడ్డా. అవడానికి నాలుగు జాములు అవి, ఈ నాలుగు జాలు నా ప్రాణానికి ఇంక ఈ శరీరానికి చాలు, అంతమైపోతే బాగుండు అన్నంత బాధ కలిగించింది. అంటే చచ్చిపోదాం అనుకున్నాను, కానీ దేవతా స్త్రీ అనవటం వల్ల నేను దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకోలేకపోయాను. దేవతలకి చావు ఉండదు, ఆ విషయం నీకు తెలుసు, నువ్వు మానవుడివి గనక. ఈయన లోపల గింజుకుపోతున్నాడు మానవుడు అనగానే, ఈయన గంధర్వుడు కదా, అందుకని ఆవిడు అన్న మాటలన్నీ జాగ్రత్తగా వింటున్నాడు. మేము దేవతలం కనుక అమృతపానం చేయటం వల్ల ఆత్మహత్య చేసుకుందామన్నా కుదరదు, చావు ఉండదు. చావు లేక విరహం అనేది చచ్చే చావు అవుతూ ఉంటే నాలుగు జాములు నానా బాధపడ్డాను. ఆ మన్మథ బాణాలకి ఎంతో బాధపడ్డాను, వలవంత అండం ద్వారా మన్మథ బాధకి గురైపోయాను. ఆ పంచశరుడి భార్యకి చిక్కాను, నీకు దక్కాను, ఇప్పుడైనా పట్టుదల విడిచిపెట్టు అని పరిపరి విధాలుగా బాధపడుతూ ఉంటే ఆయన, అసలు ప్రవరుడైతే కిక్కురు మరివాడు కాదు, వీడు కపట ప్రవరుడు కదా, మాయా ప్రవరుడు కదా, కొంచెం తలేలా తిప్పి అంతేనంటావా ఓ రోధిని, అంతకాక ఇంకెంతలే, ఇంటికా వెళ్ళలేను, దారి తెలియదు, నువ్వా పంపవు, ఇంటికి వెళ్ళకపోతే మా వాళ్ళు ఎలాగో బెంగ పెట్టుకు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు నువ్వు బతికితే చాలు, అది నా కోరిక, కొంతమందిని చంపినా కొందరినైనా బతికించమని శుక్రాచార్యులు వారు చెప్పారు. ఈయన వక్రాచార్యులండి, అందుకని ఏమంటాడు, శుక్రాచార్యుడు చెప్పాడు కొందరు చచ్చినా కొందరు బ్రతికించమని, అంటే ఇంటి వాళ్ళు పోయినా కనీసం ఈ స్త్రీనా బ్రతికించమని చెప్పాడు. ఇంటికి వెళ్ళలేను, నా మీద బెంగతో మా వాళ్ళు పోతారు, నా భార్య కూడా పోతుందనుకో, ఆవిడ పోయినా నువ్వు బతికితే కొంతలో కొంత పరోపకారం చేసిన పుణ్యం వస్తుంది, ఒక్కరినైనా బ్రతికించమన్నారు. అవకాశం లేనప్పుడు, పది మందిని రక్షించే అవకాశం లేనప్పుడు ఒక్కరినైనా రక్షించమన్నారు. సర్లే, నీకోసం నా పవిత్రమైన బ్రహ్మచర్యాన్ని, ఏకపత్ని వ్రతిత్వాన్ని, అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడం కొంచెం కష్టమే, అయినా నీ ఇష్టం గనక, నీకిష్టం గనక ఈ కష్టాన్ని దిగమింగుకుంటాను, కానీ నాదొక నియమం సుమా అన్నాడు. అసలు నువ్వు ఒప్పుకున్నావు చాలరా నాయన, రాజా నువ్వు ఒప్పుకున్నావు, విప్రరాజా నువ్వు ఒప్పుకున్నావు, ఇదే నా బ్రతుక్కి బ్రహ్మాండమైనటువంటి బాజ్య, పెళ్లి బాజ్య, కాకినాడ కాజా, కాబట్టి నాయన నీ పుణ్యం ఉంటుంది, ఆ కోరిక ఏమిటో చెప్పంటే మరేమీ లేదు, కామక్రీడా సమయంలో రతిక్రీడా సమయంలో కళ్ళు మాత్రం మూసుకోవాలి, తెరవడానికి వెళ్ళలేదు, నువ్వు దేవతాస్త్రీవి కళ్ళు అలా తెరిచే ఉంటావు, కానీ నా కోసం మంత్రశక్తితో కళ్ళు మూసుకోవాలి, దీనికి ఇష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటానని, కానీ నువ్వు ఒప్పుకుంటే ఏదైనా చేస్తాను, కళ్ళు మూసుకోవడమే కాదు, ఎందుకనంటే చెప్పానుగా మీకు రతిక్రీడా సమయంలోనూ నిద్ర సమయంలోనూ అసలు రూపాలు వచ్చేస్తాయి, అసలు రూపం వస్తే ఆవిడ దేవతాస్త్రీ, ఒళ్ళు మండిపోయి శపిస్తుంది, తులసి విష్ణువునే శపించింది, కాబట్టి ఈయన్ని శాపం పెడితే ఏమైపోతాడో, అందుకని ఎంత ఆలోచన చేసి నువ్వు కళ్ళు మూసుకోవడానికి ఇష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటానంటే చాలు అన్నది ఆవిడ. వెంటనే అక్కడ మంచి దండలు పట్టుకొచ్చారు, చెలికత్తెలు పరుగు పరుగున ఇద్దరు మెళ్ళలో దండ వేసుకున్నారు, గాంధర్వ వివాహం చేసుకున్నారు ఈ గంధర్వుడు ఆమె, గాంధర్వ వివాహం చేసుకుని ఆవిడ భవనంలో మకాం పెట్టారు, బ్రహ్మానంద భరితులై కాలక్షేపం చేశారు. అసలు అతనికి అతను చూడటంతో ఆనందంతో కళ్ళు మూసుకుపోవటం వల్ల వేరే కళ్ళు మూసుకుపోవలసిన అవసరం కూడా రాలేదట ఆవిడకి, కానీ కళ్ళు మూసుకున్న ఆవిడ లోపల మాత్రం పరమ పవిత్రుడైన ప్రవరుడే ఉన్నాడు. దానివల్ల ఏం జరిగింది, హృదయమునందు స్త్రీకి ఎవడు కళ్ళల్లో ఉంటాడో వాడే గర్భంలో పుత్రుడి రూపంలో ఆ కాంతితో పుడతాడని శాస్త్రం. అందుకే భర్త ఎవడైనప్పటికీ ఆవిడ కనుక తన మనస్సులో ఎవడైనా ఊహించుకుంటే ఆ ఊహతో ఉన్నటువంటి వాడి పోలికలతో పిల్లలు పుడతారు. ఇక్కడ మంత్రశాస్త్రం కూడా చెప్పారు వేదవ్యాసులు వారు, నేనేం చెప్పినా వ్యాసుడికి చెప్తున్నాను సుమండి, సొంత పెత్తనం కాదు. కాబట్టి పురాణములు ఔచిత్యమా అనౌచిత్యమా ఇలాంటివి ఏమి నన్ను అడగద్దు, ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా నేను వ్యాసుల వారు పురాణములో ఏమి చెప్పారో, మహానుభావులైన కవులు ఏది అనువాదం చేశారో దాన్ని చెబుతున్నాను, చరక సంహితలో కూడా అదే చెప్పారు. అందుకే సాధ్యమైనంత వరకు కళ్ళు మూసుకున్నప్పుడు కానీ తెరిచినప్పుడు కానీ భర్త రూపం భావిస్తే భర్త లాంటి వాడు పుడతాడు, పరపురుషుడు తలుచుకుంటే వాడే పుడతాడు, ఆ ఊహను బట్టి లోపలికి భ్రమరకీటన్యాయంతో పుత్రోత్పత్తి దొరుకుతుంది. అందుకే అపవిత్రమైన ఆలోచనలు బాధలు కూడా ఆ సమయంలో ఉండకూడదని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఈవిడ ప్రవరుణ్ణి ఊహించుకోవటం వల్ల ఈవిడ క్రమంగా గర్భం ధరించింది, ఆ గర్భంలో ఇటు గంధర్వ తేజస్సు, ఆ ప్రవరుడి యొక్క అత్యద్భుతమైన రూపము, ఆయనలో ఉన్న అగ్ని తేజస్సు, ఇవన్నీ కలగాపులగమే ఒక మహాపురుషుడు కడుపులో ప్రవేశించాడు, కారణజన్ముడు వాడు, పుట్టినవాడు నిజంగా పుట్టాక అచ్చంగవాడు గంధర్వుళ్ళలెట్ట. వరూధిని పోలికలు ఉన్నాయి, ప్రవరుడి పోలికలు ఉన్నాయట. అసలు ఈ గంధర్వుడి పోలిక మాట వరసకు కూడా రాలేదట, కానీ గంధర్వులలో ఉండే దివ్యశక్తి మాత్రం వచ్చిందట. ఈవిడ గర్భం ధరించింది. గర్భం ధరించడంతో బొజ్జ పెరిగింది, మట్టి రుచయ్యింది, నూరు ఈ ఆరు కూడా పెరిగింది నూగారు. ఇంకా పూర్వంలో నడక కొంచెం మందగించింది, దాని మీద ఏ కోరికలు తగ్గిపోయాయి. అలా నడవలేక నడవలేక కొంచెం కళేబరంతో బాధపడుతోంది ఆవిడ. సహజంగా గర్భవతులకు ఉండేటటువంటి కొన్ని రకాలైన చిహ్నాలు బాధలు ఈవిడికి వచ్చాయి, ప్రసవ చిహ్నాలన్నీ వచ్చాయి. ఇది చూశాడు. ఈవిడ గర్భం ధరించింది, నేనా సంతృప్తి పొందాను, ఎక్కువ కాలం ఇక్కడిక ఉండకూడదు, ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక సమయంలో నా కపట రూపం బయట పడకపోతుందా, అప్పుడేమి శపించకపోతుందా. అమ్మో, ఈవిడ చాలా గొప్పది గనక, పరపురుషుణ్ణి ఎప్పుడూ మనస్సులోకి రానివ్వనిది కనుక, ఒక్క ప్రవరుడే భర్త అనుకుంటోంది కనుక, ఈవిడ శాపం పెట్టిందా తగిలేస్తుంది నాకు, కాబట్టి ఇంకెక్కడి నుంచి మెల్లిగా తప్పుకోవడం మంచిది అనుకున్నాడు వీడు. ఓ రోజున ఆమె దగ్గరకు వచ్చాడు. ఆవిడ గర్భవతి కనుక అటు ఇటు ఎక్కువ కదలకుండా ఆ చంద్రకాంతశిల వేదిక మీద కూర్చొని ఉన్నది. అప్పుడు దగ్గరకు వచ్చి గారంగా గడ్డం పట్టుకుని, సుందరి, చాలా కాలం క్రితం నేను ఒక పసరు కాలికి రాసుకుని ఇక్కడికి వచ్చానని నీకు తెలుసు కదా. ఆ పసరిచ్చిన ఆయన ఒక ఔషధ సిద్ధుడు. ఆ సిద్ధుడు కాలికి పసరు రాశాడు, ఆ పసరుతో ఇక్కడికి వచ్చాను, అది కరిగిపోయింది. ఏదో దైవవశాత్తు నీలాంటి పరమ దేవతా స్త్రీ సౌందర్యవతి నా భార్యను పడింది, నా భార్య అయ్యింది. ఇప్పుడు నాకు పసరిచ్చిన సిద్ధుడు కనబడ్డాడు. ఇందాక సిద్ధుడు కనబడ్డాడు టీని కోసం. ఆ సిద్ధుడు కనబడి, ఏన్నైనా ప్రవరా ఎక్కడున్నావు ఏమిటన్నాడు. ఏం చేయనండి, పసరు కొట్టుకుపోయింది, ఇక్కడ ఉండిపోయాను, ఇక్కడ ఇంకో కాపురం పెట్టానండి, ఒక ఆవిడ వివాహం చేసుకున్నానంటే ఆయన తెల్లబోయి, నువ్వు ఏకపత్ని వృత్తుడివి, రెండో పెళ్లి చేసుకున్నావు అంటే ఏం చేయనండి, ఒక గంధర్వ స్త్రీ ఒక దేవతా స్త్రీ ఏడుస్తోంది, ఆవిడ రక్షించడం కోసం పెళ్లి చేసుకున్నానని చెప్తే, పర్వాలేదులే, దేవతల్ని రక్షించడం మంచిదే అని ఆయన నాకు హితవు చెప్పి, కానీ నాయన మరి నీ కుటుంబాన్ని చూడవా అన్నాడు. ఏమైందండి అన్నాను. ఏం చెప్పను ఆయన, నువ్వు ఏళ్ళు తరబడి ఇక్కడ ఉండిపోయావు, ఇక్కడే ఉండిపోయావు, దాంతో మీ నాన్నగారు నీ కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకున్నాడు. మీ నాన్నగారు గుడ్డివాడైపోయాడు రా, మీ అమ్మేమో ముసలిదైపోయి ఇంట్లో పడి మంచం పట్టింది, అమ్మ నాన్న ఏడుస్తున్నారు, మీ ఆవిడ అన్నం తినక చిక్కిపోయింది, ఇలా అయిపోయింది. వీళ్ళు ఆవిట ప్రవరుడి భార్యట, ఈయన లేక చిక్కిపోయింది ఇటు పాపం. ఆవిడ మంచాన్ని పట్టేటట్టు ఉంది. శిష్యులంతా ఎవరి దాని వాడు చూసుకున్నారు. మొత్తం ఆ రెసిడెన్షియల్ స్కూల్ అంతా మూతబడిపోయింది, గురుకులం అంతా మూతబడింది, పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు కౌలు చేయక నీ ఆదాయం తగ్గిపోయిందని ఎన్నో చెప్పుకొచ్చాడు. అది వినగానే మనసు చిబుక్కుమన్నది. నేను ఆయన్ని బతిమాలి పసరు ఇంకాస్త తీసుకున్నాను. ఈసారి పసరు కాలికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు, ఇక్కడికి రావచ్చు, కొట్టుకుపోకుండా డబ్బాలో వేసుకున్నా. ఆయన ఒక ఖాళీ డబ్బా, దాంట్లో ఏముందో ఆవిడకి ఏం తెలుసు, ఓ డబ్బా చూపించి, దీని నిండా పసరే, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకుని దగ్గరికి రాగలుగుతాను, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి వస్తాను, మరేమనుకోకు, పురిటికి వచ్చేస్తాను సుమా, నీకు సిజేరియన్ కాకుండా నేను చూసుకుంటాను, మరేం పర్వాలేదు అనగానే పాపం ఆవిడ, తప్పదంటారా తప్పదంటారా అంది. నీకు తెలియంది ఏముంది, తల్లిదండ్రుల్ని సేవించటం ఉత్తములైన పుత్రుల యొక్క ధర్మం, ఎంతైనా పెద్ద భార్య పెద్ద భార్య, ఆవిడ చూసి వచ్చేస్తాను, నా మాట నమ్ము. నేను మాట అన్నానంటే మాటే, గంగానది నీళ్ల మీద పారేసిన మూట, చెప్పకుండా చెప్పాడు, నీళ్ల మీద రాత వస్తానడగానే పాప ఏం పట్టించుకోకుండా ఆవిడ గర్భవతి కనుక పూర్వం ఉన్నంత వ్యామోహం కొంత తగ్గుతుందిలేండి. అందువల్ల సరే అయితే తొందరగా రావాలి సుమా, పురిటికి మాత్రం రావాలి సుమా, అబ్బాయికి పేరు మీరే పెట్టాలి సుమా అని చేతిలో చెయ్యించుకుంది. అలాగే అన్నాడు ఆయన. అమ్మాయి అనుకున్నాడు, ఆవిడ వదిలిపెట్టాడు, దూరంగా వచ్చాడు, అసలు రూపం ధరించాడు, మాయమైపోయాడు, మళ్ళీ కనబడితే ఒట్టువాడు వాడి జీవితంలో. ఆ ప్రవరుడు కనపడలేదు, ఈ మాయాప్రవరుడు పోయాడు. ఈవిడ మాత్రం పాపం రోజు ఎప్పుడొస్తాడని ఎదురు చూసింది. క్రమంగా గర్భం అభివృద్ధి చెందింది. ఒక అత్యంత పవిత్రమైనటువంటి నక్షత్రంలో, పూర్వభాద్ర నక్షత్రంలో, ఆంజనేయుడంతటి మహానుభావుడు పుట్టిన పవిత్ర నక్షత్రంలో, కర్కాటక నగరంలో, అది కూడా అభిజిన్ ముహూర్తంలో 11:42 ఒక పవిత్రుడైన పుత్రుడు పుట్టాడు. ఆయన అగ్నిహోత్రుడు ఎలా వెలిగిపోతున్నాడో అలా వెలిగిపోతున్నట్ట. అగ్నిహోత్రుడిలా వెలిగే కాంతి కేవలం ప్రవరుడి దగ్గరే ఉంది. ఆ ప్రవరుడే మనస్సులో ఉండడం వల్ల పుట్టినవాడు కూడా సొంత కాంతితో వెలిగిపోతున్నాడు. అందుకే స్వరోచి అని పేరు పెట్టారట. ఆకాశవాణి చెప్పింది స్వరోచి, ఇతడు అగ్నివలే తన సొంత కాంతితో వెలిగిపోతాడని. ఈ స్వరోచి అనేవాడు తల్లి యొక్క అనుగ్రహంతో మొత్తం గాంధర్వ విద్యను నేర్చుకున్నాడు. తల్లి అప్సరస కాబట్టి మహామహిమలు మంత్రాలు నేర్చుకున్నాడు. గంధర్వుడి రక్షణలు వచ్చాయి, తెలియకుండానే ప్రవరుడు మనస్సులో ఉండడం వల్ల ప్రవరుడికి ఉన్న వేద విద్యలు వచ్చాయి. అక్కడ మహానుభావులైన వశిష్ఠుడి వంటి ఋషులు ఉన్నారట. ఆ సమయంలో వాళ్ళందరూ ఈ కుర్రాడికి అన్ని పాఠాలు నేర్పారు. ఎన్ని విద్యలు నేర్చుకోవాలో అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అన్నిటికీ మించి కోదండ పాండిత్యం నేర్చుకున్నాడు. ఆయన విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తే గురి తప్పేది కాదు. ఆ చుట్టుపక్కలున్న హిమాలయ పర్వతాలకు పక్కలున్న పల్లెటూళ్ళు, గ్రామాలు, ఇటు దేవతలు, మానవులు అందరూ కూడా ఈయన్ని సేవించారు. నిజానికి ఈయన అప్సరస పుత్రుడైన మానవుడిని మనస్సులో భావించటం వల్ల ఈయన మాత్రం కంటి మీద రెప్పపాటు, చెమట, మల్లాంటి వాడై మానవుడిగా పుట్టాడు. దేవతగా పుట్ల, కేవలం మానవుడిగా పుట్టాడు. ఈ మానవ మాత్రుడైన ఈయన పరాక్రమవంతుడు కనుక చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అతన్ని రాజుని చేశారు. ఋషులు కూడా, నాయన ఈ హిమాలయ పర్వతం చుట్టూతో ఉన్న సామ్రాజ్యం అంతా ఏలు, ఇక్కడ నీకు ఒక చిన్న రాజధాని కడతామని ఒక గొప్ప రాజధాని కట్టించి ఇచ్చారు. ఆ రాజధానిని తీసుకుని ఈ సరోచి ఒక ధర్మబద్ధమైన పరిపాలన చేశాడు. ఆయన పరాక్రమం ఎటువంటిదో తెలుసా? గురుద్దున్ గోత్రాచలంబుల్ గులల గులలైపోన్ అన్నాడు. అక్కడ ఉన్న కుల పర్వతాల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు ఒక గుద్దు గుద్దేవాట పర్వతాలని. ఆ పర్వతములు ఇలా ఇలా కదిలిపోయి రాళ్ళు విరిగి గెద్దబడేవి. పూర్వం కుమారస్వామి వారు శక్తితో ఈటెతో కొడితే క్రౌంచ పర్వత శిఖరం ఎలా విరిగి కింద పడిందో ఈయన గుద్దుకి గోత్రాచలంబులు గులగులలైపోయాయి అన్నాడు. ఆయన కదిలిపోయి రాళ్ళు విరిగిపోయేవిట, అంటే పర్వతాలని పడగొట్టే పరాక్రమంతో ఉన్నాడు ఆయన. గదా యుద్ధం చేస్తే గద దెబ్బకి రాళ్ళు పగిలేవి. బాణం ఎక్కుపెట్టి వేశాడా, ఎంత దూరమైనా ఆ లక్ష్యం టక్కన ఛేదించేవాడు. అలాంటి నవయౌవనవంతుడి దగ్గరికి ఒకనాడు ఆ హిమాలయ పర్వతం చుట్టుపక్కల ఉన్న అరణ్యాలలో ఉన్న బోయవాళ్ళు వచ్చారు. బోయవాళ్ళంతా వచ్చి, ఓ రేడా, నువ్వు మాకు రాజువి, నీ పరిపాలనలో మేము సుఖంగా ఉంటున్నాం, అటువంటి మాకు ఈ మధ్యన కష్టం వచ్చింది, కష్టం ఏమిటో చెప్పుకునే ముందు మేము ఇష్టంగా ఇస్తున్న ఈ కానుకలు సేకరించు అని సారబియ్యం, వెదురు బియ్యం, సారపప్పు, పుట్ట తేనె, జింక చర్మాలు, పులి చర్మాలు, ఏనుగు దంతాలు, ఇలా వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయో అవన్నీ ఆయనకి సమర్పించి, ఇప్పుడు మా మొరవిను, ఈ మధ్యకాలంలో ఈ అడవుల్లో భయంకరంగా మృగాలు పెరిగిపోయాయి, సింహాలు, పులులు, అడవి పందులు, అందులో అడవి పందులు ఏనుగుల్ని మించిపోయి చెట్లు చెట్లు పడగొడుతున్నాయి, అడవి పందులు గంగలో మునిగితే వాటి మీద ఉన్నటువంటి కొవ్వు వచ్చి అందులో పడి గంగానదంతా జిడ్డు అయిపోతుందిటండి, అంత కొవ్వు ఎక్కిపోయి ఉన్నాయి, అవి చెట్లు రాళ్ళు పడగొడుతున్నాయి, మేము బతకలేకపోతున్నాం, మా పరాక్రమం అన్ని క్రూర మృగాల్ని వధించడానికి సరిపోదు, నువ్వు రాజువి, అప్పుడప్పుడు వేటకొచ్చి క్రూర మృగాల్ని వధించి మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదయ్యా సరోచి అంటే, అలాగేనని ఓ మంచి గుర్రమెక్కి వేటగాళ్లను వెంట పెట్టుకుని వేట కుక్కలను కూడా వెంటకు పెట్టుకుని వాళ్ళతో పాటు వేటకెళ్ళాట ఆ అడవిలో వేటకి. ఆ కూడా కుక్కలున్నాయి. ఆ కుక్కలకి పులియడు, బూచిగాడు, పులియడని, బూచిగాడని, చిటిలింగడని, వత్సనాభి అని, అసుర పోతులరాజని, హనుమంతుగాడని పేర్లు పెట్టారట వాడికి. కుక్కలకు కూడా పేర్లు పెడతారట. ఎంత అందంగా రేశారు భజం. పులియడు, బూచిగాడు, అసుర పోతులరాజు, హనుమంతుగాడు. వరసగా ఒకడికి పులి అని పేరెట్టాట, ఒకడికి బూచిగా అని పేరెట్టాట. కుక్కలకు కాబట్టి బూచిగాడు అని పేరెడితే బాగుంటుంది. ఏమిటోటో విచిత్రంగా పెడతాడు. పోతురేడు, పోతురాజు అని ఇలా ఏవో రకరకాల పేర్లు చక్కగా, అంటే కుక్కలకు అలా పెట్టాలన్నమాట. పోతురాజని, అసుర పోతులరాజని, హనుమంతుగాడని, ఏడుపు రాజని, ఇలాగ పోరిగాడని, మా ఐదారి పేర్లు కుక్కల పేర్లు ఇవి మనుషులకు పెట్టకూడదు. పోరిగాడు ఇవన్నీ కూడా కుక్కల పేర్లట. నేను చెప్పలే, అన్న అల్లసాని వారు మరో చరిత్రలో రాశారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను ఆ పేరు పెట్టుకున్నాను, కుక్క పేరు నాకెందుకు పెట్టాడు మా నాన్నని మీరేం బాధపడకండి. ఒక్కొక్కప్పుడు ఆ పేర్లు కూడా రాణించవచ్చు, ఏం చెబుతాం, పేర్లు ఏమున్నది. కాబట్టి మొత్తం మీద ఈ రకరకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి కుక్కలు, ఒక్కొక్క కుక్క సింహాల్లో ఉన్నాయటువంటి బాబు, వేద పడితే జంతువులు చీల్చి చెండాడతాయి. ఇటువంటి వాటితో వేటకెళ్ళాడు. అద్భుతంగా వేట సాగింది. ఆ వేట అంతా ఆయన ఏకంగా తెగరాశాడు. చెప్పుకుంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మార్కండేయ పురాణం నా వల్ల కదవడం. ఈ వేటాడుతూ ఉండగా హఠాత్తుగా తుఫాను గాలి వీచింది, సుడిగాలి, భయంకరమైనటువంటి సుడిగాలి వచ్చింది. అందరూ భయపడిపోయారు. చెట్లు పుట్టలు కదిలిపోయాయి, కుక్కలు ఎగిరిపోయాయి, ఈయన ఎక్కిన గుర్రం కదిలిపోయింది. కూడా వచ్చినటువంటి వేటకి సాయం వచ్చినటువంటి వేటగాళ్ళు కానీ బోయవాళ్ళు కానీ ఏంట్రీ గాలి అనుకుంటున్నారట. ఆ గాలిలో రక్షించు, రక్షించు అని ఒక అరుపు వినబడింది. ఎవరు ఎవరు అనేలోపు మెరుపు తీగలో ఉన్న ఒక సుందరీమణి పరిగి పరుగుని వచ్చింది. మహారాజా, మహారాజా, రక్షించండి. అబల, భయపడకు, నేను రాజుని, రక్షిస్తాను. ఏమొచ్చింది నీ కష్టం? ఈ గాలి ఏమిటి, నీ పరుగేమిటి, ఈ కంగారేమిటి, నీకెవరి వల్ల కష్టం వచ్చింది అంటే ఈ గాలికి ఒక కారణం ఉన్న చెబుతా విను, ముందు నువ్వు నన్ను రక్షిస్తానని శరణని ఒకటికి రెండు సార్లు చెప్పంటే అలాగే తథాస్తన్నాడు ఆయన. ఆవిడ అంది, దుర్బలస్య బలం రాజాయన వినవే అంది. దుర్బలుడికి బలం రాజు, కాబట్టి నన్ను రక్షిస్తావంటే చేతిలో చేయేసి చెబుతాను, నిన్ను కాపాడతాను. ఏమిటి నీ కష్టం అనగా, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి చెబుతున్నాను, ఎందుకంటే రక్షిస్తానని చెప్పినంత తేలిక కాదు నన్ను రక్షించడం. నా కష్టం చెబుతా విను, ఈ గాలికి కారణం చెబుతా విను. నన్ను 3 రోజుల నుంచి 3 తాడి చెట్లు పొడుగున్న ఒక రాక్షసుడు తరుగుతున్నాడు. వాడు 3 తాడి చెట్లంత పొడుగున్నాడు, నీలాంటి వాడిని చేత్తో పట్టుకుని నోట్లు వేసుకుని మింగగలడు వాడు, అంత భయంకరుడు. వాడు నన్ను తరుగుతూ ఉంటే, వాడు పరిగెడుతూ ఉంటే వాడి శరీరం నుంచి వచ్చిన గాలి సుడిగాలింది ఆవిడ. అంటే వాడు ఎటువంటి వాడు ఒకసారి ఆలోచించండి. ఆ రాక్షసుడు నన్ను తరుగుతున్నాడు కాబట్టే నువ్వు నన్ను నిజంగా రక్షిస్తావా అన్నాను. అనగా ఇంతకీ ఎవడా రాక్షసుడు, నువ్వెవరు అని అడిగితే అప్పుడు ఆవిడ క్లుప్తంగా చెప్పింది, అవతల ప్రమాదం ముంచుకొస్తోంది, అయినా 2 ముక్కలు కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెబుతాను. స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, యక్షలోకం, గంధర్వలోకం, విద్యాధరలోకం ఇలాంటి కొన్ని ఉన్నాయి. అందులో గంధర్వలోకం ఒక గొప్ప లోకం. ఆ గంధర్వలోకంలో పశ్చిమ దిగ్భాగంలో ఉన్న ఒకనొక నగరాన్ని ఇందీవరక్షుడని పేరు కలిగిన ఒకనొక గంధర్వరాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇందీవరక్షుడనే గంధర్వరాజు గారి యొక్క కుమార్తెని నేను. ఆ ఇందీవరక్షుడు కూతుర్ని నా పేరు మనోరమ. నేను కూడా సామాన్య స్త్రీని కాదు, మానవ స్త్రీని కాదు, గంధర్వరాజు కూతుర్ని. మా నాన్న మహానుభావుడు. నా చిన్నప్పుడు మా నాన్నగారిని చూడడానికి వచ్చిన వాళ్ళు కాలు కింద పెట్టకుండా నన్ను ఎత్తుకుని ఆడించేవారు. మా నాన్నని నాన్న అని పిలవగానే తల్లి అని వెంటనే సభాభవనంలోంచి కూడా నా దగ్గరికి వచ్చేవాడు. అంత కారంగా పెరిగాను. అటువంటిది నా కర్మ కాలింది. మరి ఏమయ్యిందో తెలియదు, మా నాన్న కనబడడం మానేశాడు, మా రాజ్యం అంతా నాశనమైపోయింది. మా రాజ్యం దగ్గరకు ఒక రాక్షసుడు వచ్చి మొత్తం మా రాజ్యంలో ఉన్న గంధర్వులంతా మింగేశాడు. ఈ గంధర్వులంతా అమృతపానం చెయ్యని వాళ్ళు, అందుకే ఆ రాక్షసుడు నోట్లో పడి చచ్చిపోయారు. ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. నేను ఒకప్పుడు ఎన్నో విద్యలు నేర్చుకున్నాను. నా దగ్గర అస్త్రహృదయము అని ఒక విద్య ఉన్నది. ఈ అస్త్రహృదయం అనే విద్య ఒకప్పుడు మా నాన్నగారు నాకు నేర్పారు. ఈ అస్త్రహృదయం ఆడవాళ్ళకి పనిచేయదట, లేకపోతే అస్త్రం వేసి ఆవిడే చంపేయచ్చు రాక్షసుణ్ణి. ఇది ఆడవాళ్ళకి పనిచేయదు, మగవాళ్ళకి పనిచేస్తుంది. ఈ అస్త్రహృదయం అనే విద్య ఎటువంటిది అంటే, దానిలో కొన్ని మంత్రములు కనుక కంఠస్థం చేసి చదివితే మనం ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలాంటి అస్త్రములను వెయ్యొచ్చు. అగ్నిమంత్రములు చదివితే బాణం కాస్త అగ్నిజ్వాలలతో అగ్నేయాస్త్రం అవుతుంది. వారుణ మంత్రములు చదివితే వర్షం కురుస్తుంది, ఒక బాణం. బ్రహ్మాస్త్ర మంత్రం చదివితే బాణం బ్రహ్మాస్త్రంగా మరి అవతలవాడిని నాశనం చేస్తుంది. ఇలా అస్త్రములతో కూడిన విద్య గనక దానికి అస్త్రహృదయం అని పేరు. ఆ విద్య ఒకప్పుడు మా తండ్రి గారు నాకు ఇచ్చాడు. ఆ విద్య నా దగ్గరుండి కూడా స్త్రీనవ్వటం వల్ల రాక్షసుని నేను చేయలేకపోతున్నాను. ఇది స్త్రీలకు పనికిరాదు. నువ్వు దయతో ఆ విద్యని నా దగ్గర నుంచి సేకరించు. నువ్వు అడగచ్చు ఆడవాడి దగ్గర విద్య నేర్చుకొచ్చానని. వారి పిచ్చాడు అవతలు వచ్చేవాడు రాక్షసుడు, వాడిని మామూలుగా చంపలేము, అస్త్రాలతోటే చంపగలం. అస్త్ర హృదయం నా దగ్గర ఉంది, నాకు పనికిరాదు, నీ దగ్గర ఉంటే నువ్వు చంపుతావు, కాబట్టి మారు పట్టాడకుండా పుచ్చుకో అని అతనికి బలాత్కారం చేసి అస్త్రహృదయం నేర్పి ఇప్పుడు చెబుతున్నా. నాకు ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. ఆ చెలికత్తెల్లో ఒక దాని పేరు కళావతి, ఇంకో దాని పేరు విభావరి. అందులో మందాధరుడని పేరు కలిగిన ఒకనొక విద్యాధరుడి కూతురేమో కళా విభావరి, పారుడనే ఒక బ్రహ్మర్షి యొక్క కూతురు కళావతి. ఈ ఇద్దరు నా స్నేహితురాళ్ళు. నేను కళావతితో విభావరితో కలిసి ఈ హిమాలయ పర్వతాల్లో సరదాగా తిరుగుతూ ఉండేదాన్ని. మా నాన్నగారు గంధర్వరాజు అవడం వల్ల మాకేం భయం లేదు. నాకు ఈ రాక్షస బాధ రావడానికి మూల కారణం నేను చేసిన పాపం. చెప్పిన పోతుంది కనుక, చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కాబట్టి చెబుతున్నాను. ఒకరోజున నేను నా చెలికత్తెలైన కళావతితో విభావరితో ఈ హిమాలయాల్లో సరదాగా తిరుగుతూ ఇక్కడున్న పువ్వులు కోసుకుంటూ ఆటలాడుకుంటూ ఓహోహో అందాలు చిందులయ్యే ఈ భూలోకం ఎంత బాగుంది అనుకుంటూ ఓ చోటకు వచ్చాను. అక్కడంతా మంచు, తెల్లని మంచు. ఆ మంచు దగ్గర ఒక కొద్దిగా కదులుతున్న బొమ్మ ఒకటి కనపడింది. ఇదేమిట్రా మంచు దగ్గర బొమ్మ ఏమిటి అనుకున్నాను. తీరా చూస్తే అది బొమ్మ కాదు, ఒక ముసలాయన తపస్సు చేసుకుంటున్నాడు. బాగా ముసలాడైపోవటం వల్ల ఏమైపోయింది, జుట్టంతా తెల్లబడిపోయి మొహం మీద పడుతోంది. గడ్డం బాగా పెరిగిపోయింది, అది తెల్లబడిపోయింది, ఆయన చర్మం మొత్తం ఇలా వేళ్లాడిపోయింది. కాబట్టి చర్మం ఏమో దూదిలో ఉంది, ఈ తెల్లని వెంట్రుకలు, తల వెంట్రుకలు, గడ్డం వెంట్రుకలు ఒంటిని కప్పేశాయి. దానివల్ల చూడడానికి ఆయన ఎలా ఉన్నాడనమాట, పక్కన తెల్లని మంచు, ఈ తెల్లని గడ్డంతో ఉన్న ఈయన ఒకే రకంగా ఉన్నాడు. ఈయనది మంచు బొమ్మలో ఉన్నట్ట. కాకపోతే మధ్య మధ్యలో ఊపిరి వదులుతున్నాడు కనుక, అంటున్నాడు కనుక, ఆ ఊపిరి వల్ల మీసాలు అవి కదులుతున్నాయి, దాంతో కొంచెం ఇతనిలో ప్రాణం ఉందని అర్థమైంది. అప్పుడు మేము కొంచెం దగ్గరకు వచ్చి చూసాం, ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా అంత ముసలి ఒగ్గైపోయినా ఆ తెల్ల మీసం తెల్లగడ్డం కలిగిన ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, వీడు మనిషేనా, మరీ బొత్తిగా శరీరం ఇలా ఉందేమిటి, కళ్ళేవి, కళ్ళు కూడా కనపట్టలేదు, పూర్తిగా ఈ జుట్టు పడిపోయింది, లోతుకెళ్ళిపోయే ముసలాడవడం వల్ల, నోరేది, చెవులేవి, ముక్కులేవి, బొత్తిగా తెల్ల వెంట్రుకలు, ఏదో ఊపిరి తప్పేవీ లేదు, భలే భలే, ఈ ముక్కు ఎక్కడుందో ఒకసారి చూస్తాను అని ఆ జుట్టు పక్కకి తీసి ఆ ముక్కుల్లో గట్టిగా పట్టుకుంది, పట్టుకుని పైకి లాగింది. అప్పుడు కొద్దిగా నోరు కదిలింది, పోనీ అప్పుడైనా ముక్కు వదిలేచ్చుగా, ఇదేదో నోరులో కనపడుతుంది అని వేళ్ళు ఎట్టి గట్టిగా ఇలా లాగింది. ఆ లాగడంలో పాపం ముసలాడి మొత్తం పళ్ళు ఊడిపోయి నోట్లోంచి నెత్తులు వచ్చేసింది. తక్కున కళ్ళు విప్పాడు ఆయన, ఇంతింతి కళ్ళు అయిపోయాడు పాపం. అంత కఠోర తపస్సుతో ఉన్న ఋషి, శరీరం ఎప్పుడైతే కృశించిపోతుందో ఈ బాధకి మెలకు వచ్చింది. మామూలుగా అయితే ఆయన ఎవరు బయటికి తీసుకురారు, ఆ సమాధిలో ఉన్నాడు. ఈవిడ బలాత్కారంగా గాయపరిచి ఆయన తపస్సుకి భంగం కలిగించింది. దాంతో ఆయన ఊడిపోయిన పళ్ళు, లోపల రెండున్న పళ్ళుతో ఇలా పటపట కొరికి కళ్ళు ఇలా చికిలించి, నీరసంతో ఏళ్ల తరబడి తపస్సు చేస్తున్నాను, ఇంకొక రెండేళ్ళు తపస్సు చేస్తే నా తపస్సు సిద్ధించేది, ఇప్పటికి 5698 ఏళ్లుగా తపస్సు చేస్తున్నాను, 2 ఏళ్ల తపస్సుతో తపస్సు పూర్తి మోక్షానికి పొందుతాననుకున్న సమయానికి దౌర్భాగ్యాల నా తపస్సంతా పాడు చేసి సమాధి భగ్నం చేసావు, ఇప్పుడు మళ్ళీ సమాధిలోకి అంతలా వెళ్ళలేను, ఏమొచ్చింది నీకు, హాయిగా ఆడుకోక, నీలాంటి స్త్రీ పురుషులంతా మూలకు పోయి పాటలు పాడుకోక, తపస్సు చేసుకునే వాడు మీద పడతారా అని ఆ బాధ తట్టుకోలేక, తపస్సు పాడైంది, ఆరోగ్యం పాడైంది కదా, అందుకని నిన్ను రాక్షసుడు తరుగుతూ ఉంటే గిజగిజలాడి ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తు పో అని శపించాడు. ఆ శపించినప్పుడైనా తినగా ఉండొచ్చు కదా, ఈ పక్కనున్న చెలికెత్తులు కొళ్ళు మండిపోయి, నువ్వు ముసలాడివా లేకపోతే పొడుచాడివా, అసలు తపస్సు చేసేవాడివా, తపస్సు చేసేవాడు కోపం ఏమిట్రా, దౌర్భాగ్యుడా, ఇంద్రియ నిగ్రహం లేనివాడా అని కర్రొచ్చు కొట్టడానికి వెదకెళ్ళాడు ఈ అమ్మాయిని తిడతావానని. దాంతో ఆయన కోపం వచ్చి, మీ ఇద్దరికీ రాజయక్ష్మ రోగం వచ్చుగాక అన్నాడు. దాంతో వాళ్ళిద్దరూ కక్కు కక్కును దగ్గుకుంటూ క్షయగ్రస్తులంటారు అయిపోయారు. రాజయక్ష్మము అంటే తీవ్రమైన క్షయరోగం. ఆ క్షయరోగం వచ్చి ఇద్దరూ కొండగోలో పడిపోయారట, ఇక లేవట్లా. క్షయ ఒక స్థాయి దాటితే ఇంక కదలలేరండి వాళ్ళిద్దరు. ఆయన దగ్గుకుంటూ ఆస్మా వచ్చేసి పేషెంట్లే అందులో పడున్నారు, కదలకుండా అయిపోయారు. ఆ విధంగా నా చెలికత్రేమో హిమాలయ గుహల్లో ఉన్నారు, ఆయన పెట్టిన శాపం వల్ల రాక్షసుడు నన్ను తరివాడు. అప్పుడు నేను మెల్లిగా కాళ్ళు పట్టుకుని ఏడిస్తే ఆయన, నువ్వు అలాగా 9 రోజులు ఒక రాక్షసుడి చేత పీడింపబడతావు, 9వ రోజు ఒక మహానుభావుడు నిన్ను రక్షిస్తాడు, ఆ రక్షించిన వాడే నీ భర్త అని ఆయన చెప్పాడు. ఆ ఆనందంతో కొంతలో కొంత కష్టంలో సుఖం కదా, ఎందుకని కాబోయే భర్త రక్షిస్తే మరీ మంచిది కదా అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, రాక్షసుడు తరివితే ఎంత భయంకరంగా ఉంటుందో, నన్ను 9 రోజుల నుంచి అతి భయంకరుడైన రాక్షసుడు 3 తాడి చెట్ల పొడుగున్నవాడు తరుగుతున్నాడు, ఓరి వీడి దుంపదగ వాడు ఎలా ఉంటాడంటే 3 తాడి చెట్ల పొడుగు బోడిగుండుతో ఉంటాడు, చెవుల్లోంచి ఇలా జుట్టు వస్తుందిట. అదేంటో కర్మ ఏంటో, ఈ చెవుల్లోంచి వెంట్రుకలు వచ్చేస్తాయి కొంతమందికి, వాడికి చెవుల్లో తాడి చెట్లు మొలిచినట్టు ఉంటాయి, ఎంతంత చెవులు, పెద్ద పెద్ద కోరలు, ఇంకా బండి కందిన ఛాయ. బండి కందిన అంటే తెలుసు కదా, పూర్వం ఎడ్ల బండికి చక్రాలు తిరగడానికి అందులో ఒక రకం నూనె వేస్తారు, నల్లగా గొడ్డోటి చుట్టి ఆ నార చుట్టి దాని మీద నూనె వేస్తే కొంతసేపటికి ఏమవుతుంది, ఆ నూనె నల్లగా అయిపోతుంది, మసి. ఆ నూనె చూసారు ఎప్పుడన్నా, ఈ బండి చక్రాల నుంచి వచ్చే నూనె, ఆ కందిన ఎలా ఉందో అలా ఉన్నట్టువాడు, అంతరల్లగా ఉన్నాడు, ఆయిల్లాగా, క్రూడ్ ఆయిల్లాగా, అంత భయంకరమైన రంగులో ఉన్నాడు, ఎంతంత కోరలతో ఉన్నాడు, బాన కడుపుతో ఉన్నాడు. వాడి ఆకలి సామాన్యం కాదు, నన్ను తరుముతూ దారిలో కనిపించిన అడవి పందులు చేత్తో ఎత్తుకుని నోట్లో వేసుకుంటున్నట్ట. వేరుశనగ గుళ్ళు ఎలా నవ్వులుతామో అలాగా పందులు, ఏనుగులు, అడవి పందులు, ఏనుగుల్ని, సింహాలను కూడా మింగేస్తున్నాడు వీడు. ఓరి బాబు, వాడిని గురించి వర్ణించడం చాలా కష్టం. వాడు పూర్వకాలంలో పురాణాలలో చెప్పబడిన కబంధుడు లాంటివాడు, కుంభకర్ణుడు లాంటివాడు, భయంకర బకాసురుడు లాంటివాడు. వాడు నా వెంటబడుతున్నాడు, రక్షించనేలోపే దూరంగా పరిగెత్తుకుంటూ వస్తున్న రాక్షసుడు కనబడ్డాడు. వాడు పరిగెత్తడం కూడా కదటండి, అది వాడు కాలు తీసి కాలేస్తుంటే అంత పొడుగు ఉండడం వల్ల ఆ మొత్తం దద్దరిల్లిపోతుంది, అది పరుగులో ఉందన్నమాట. కొందరు నడిస్తే పరుగులో ఉంటుంది, కొందరు పరిగెట్టినా నడకలా ఉండదు, వాడి నడకే పరుగులో ఉంది. అలా పరుగు పరుగులు వస్తున్నట్టు వాడు. వాడి చేతిలో సోలం, పెద్ద పెద్ద ఏనుగుల పేగులు, మనుషుల పేగులు తల చుట్టూ బోడి తల మీద చుట్టుకున్నట్ట. తలకాయకి రిబ్బన్ చుట్టుకుంటారు చూసారా రౌడీగళ్ళు, అలా వాడు తల చుట్టూ బోడిగుండు చుట్టూ పేగులు చుట్టుకున్నట్టు వాడు. బహుశా ఈ వర్ణన చదివే ఎప్పుడు పూర్వకాలంలో ఓ బోడిగుండు విలన్ని వాడిని ఎత్తుకో రిబ్బన్ని చుట్టేవారు మన వాళ్ళు. ఇప్పుడు అంతా రౌడీలే, ప్రత్యేకంగా మనం చెప్పేది ఉంది కానండి. ఏమిటో పూర్వం ప్రత్యేకంగా రౌడీ అనగా వాడికి ఒక ప్రత్యేక డ్రెస్సు. దొంగాడంటే గళ్ళలుంగి పప్పవాడు అలా ఉంటాడా, దొంగాడు మన పక్కన పెట్టాడు వాడు టిప్ టాప్గా ప్యాంటు షర్టు వేసుకుని పక్కన ఏసీలో ప్రయాణం చేస్తాడు. సమయం చేస్తే నీ కేసు వస్తాడు, నీకు అక్కడే ఆ కేసు అంతే. వాడు అలా భయంకరాకారంతో వస్తూ ఉంటే ఈ పక్కన ఉన్నటువంటి వేటగాళ్ళు వాళ్ళు పారిపోవడం మొదలెట్టారట. అప్పుడు పక్కపక్కన వాడు సరోజి, ఒరే పిచ్చాడల్లారా పారిపోతే ప్రాణాలు నిలబడతాయిరా, ధైర్యంతో పోరాడండి. మనిషి ఎప్పుడు పిరికితనంతో ఉండకూడదు, పిరికితనంతో ఉన్నవాడు అనుక్షణం చస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు. చావు అంటూ వస్తే ఎక్కడున్నా వస్తుంది. అజ్ఞానంతో భయపడకండి. అన్నిటికీ భయపడేవాడు వాళ్ళకి ఏం సుఖం లేదండి. అమ్మో భయం, అమ్మో భయం. ఏమిటి భయం నీ మొహం? నువ్వు భయంతో ఉంటే మృత్యువు నిన్ను వరించకుండా ఉంటుందా? మృత్యువు వస్తే నువ్వు ఎక్కడన్నా దాక్కుంటే మాత్రం బ్రతుకుతావా? కాబట్టి అజ్ఞానం విడిచిపెట్టండి అని ధైర్యం చెప్పి ఘోర యుద్ధం చేశాడు. కాకపోతే వాడు రాక్షసుడు కదా, శరీరం పెద్దది కనుక వాడు చెయ్యి చాచి పట్టుకోవడానికి వచ్చినప్పుడు గుర్రాన్ని అటు ఇటు తోలి దొరకకుండా వాడిని కొంచెం కొంచెం గాయపరిచేవాట. హఠాత్తుగా వాడు గుర్రం వెనక భాగంలో పట్టుకుపోయాడు, గుర్రం తోక వాడికి చిక్కింది. తోక చిక్కితే ఏమవుతుంది, గుర్రంతో పాటు వీడి ఎత్తి నోట్లో వేసుకుంటాడు. ఆ సమయంలో సరోచి మంచి పదునైన కత్తితో ఆ గుర్రమును పట్టుకున్నవాడు ఐదు వేళ్ళు నరికేశాట. ఆ వేళ్ళు తెక్కింద పడగానే వాడు కొంచెం బాధపడ్డాడు. ఆ తర్వాత చెట్టుని పీకెట్ట, చెట్టు పీకి మీద వేసాడంటే ప్రమాదం కనుక వాడు చెట్టుని పట్టుకుని పీకేటప్పుడల్లా వేళ్ల మీద చేతుల మీద బాణములు కఠినమైన బాణాలు కొట్టి వాడు చెట్టు పీకకుండా చేశాడు. వాడు రాళ్ళు విసిరితే బాణాలతో రాళ్ళు భగ్నం చేశాడు. ఘోర యుద్ధం సాగింది. అప్పుడు ఆయన ఈ బాణాలతో వీడు చావడు, వీడి ఇంత కళేవరం ఉంది, ఇనప బాణాలు కూడా వాడిని ఏం చేయలేకపోతున్నాయి అనుకుని మనోరమ ఇచ్చిన అస్త్ర హృదయం తలుచుకున్నాడు. ఓ బాణం తీశాడు, అగ్నిమంత్రం చదివాడు, అగ్నిజ్వాలతో కూడిన ఆగ్నేయాస్త్రం వేశాడు. ఆగ్నేయాస్త్రమున అతడేసిన సముద్రజ్వాలిక మాలికోద్విగ్నం వయ్యన బంబు. ఈ ఆగ్నేయాస్త్రం మంత్రం చదివి వేయగానే ఒక బాణం భగ భగ మండుతున్న అగ్నిజ్వాలలతో ఆకాశమంతా మంటలు మండుతూ ఉండగా ఆకాశాన్ని తన కాంతులతో వెలిగిస్తూ ఈ రాక్షసుడి మీదకి వెళ్ళిపోయింది. ఈ అస్త్రం నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో హిమాలయ పర్వతం అంతా మండిపోతున్నట్టు కనపడిందిట. అంత వెలుతురుతో ఉందన్నమాట, అన్ని మంటలతో ఉన్నది ఆ అస్త్రం. ఇలా మంటలు మండుతున్న ఆగ్నేయాస్త్రం వెళ్ళింది, ఈ రాక్షసుడి శరీరం పూర్తిగా చుట్టుముట్టేసింది. వాడి శరీరాన్ని చొర్ర 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 కాల్చి బూడిద చేసి పారేసింది. నిమిషంలో అంతరాక్షసుడు కాలి బూడిద అయిపోయాడు. ఒక్కదే ఎండిపోయిన చెట్టు కాలిపోయినట్టుగా కాలిపోయాడు వాడు. ఈ విధంగా ఆగ్నేయాస్త్రంతో వాడు కాలి బూడిద అయిపోగానే, చూసావా మనోరమ, నువ్విచ్చిన అస్త్ర హృదయంతో వాడిని సంహరించాను అనబోతూ ఉండగా అప్పుడు తమాషా జరిగిందిట. ఆ రాక్షసుడు కాలి బూడిద కింద పడ్డాడో లేదో ఆ బూడిదలోంచి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి బయటకు వచ్చాడు. ధగధిగని దేహ రుచి నిగ్గని వెండ్రుకలు. వాడి శరీరం ఎలా ఉంది, బంగారంలో వెలిగిపోతుంది, పుటం పెట్టిన బంగారం లాంటి రంగుతో ఉన్నాడు ఆ పుట్టినవాడు. నల్లని ఒత్తైన జుట్టు ఉంది, మంచి కళ్ళు ఉన్నాయి, ఆ కంటి మీద రెప్పపాటు లేదు. వాడి చేతిలో రకరకాల ఆయుధాలు ఉన్నాయి, మంచి కిరీటం ఉన్నది, హారాలు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, కాళ్ళకేమో గండపిండేరాలు ఉన్నాయి. ఆ శరీరం విడిచిపెట్టి రాక్షస శరీరం ఒక దివ్య శరీరం ధరించి ఆకాశంలో నిలబడ్డాడు. ఆకాశంలో నిలబడి, నాయన నీకు శుభం కలుగ్గాక, భయంకర రాక్షస రూపంతో నానాయాతన పడిపోతున్న గంధర్వుణ్ణి నేను, నన్ను శాప విముక్తుడి చేసావు. నీ ఆగ్నేయాస్త్రం వల్ల కాలి బూడిదైపోగానే నాకు శాప విముక్తి అయింది, అసలు రూపం వచ్చింది అనగానే కింద ఉన్న అమ్మాయి నాన్న అందిట. అప్పుడు అర్థమైంది ఆ ఎదురుగుండా ఉన్న రాక్షసుడి ఈ అమ్మాయి తండ్రిని. అంటే ఇంతకాలం రాక్షస రూపంలో ఉన్నది ఈ మనోరమ తండ్రి, ఈయన తెల్లబోయాడు. ఆయన మీ నాన్న అంటే అవును నాయన, ఆమె నా కూతురు అనగానే ముందు కిందకి దిగిరండి అన్నట. దిగొస్తున్నాను నాయన, నేను ఒక గంధర్వుణ్ణి, ఈ అమ్మాయి నా కూతురు, మీ అమ్మ వరూధిని నాకు వరుసకి చెల్లెలవుతుంది. ఎందుకంటే సముద్రుడు నాకు సోదరుడు వరుసకి, సముద్రంలోంచి పుట్టింది ఆవిడ వరూధిని. కాబట్టి సముద్రుడికి కూతురు కదా, అప్సరస కదా. కాబట్టి ఒక రకంగా చూస్తే నువ్వు నాకు మేనల్లుడివి, ఆ రకంగా కూడా నా కూతురికి భర్తవి, మేనల్లుడివి, ఇప్పుడు అల్లుడివి. ఎందుకంటే మేనల్లుడు అల్లుడైతే కొన్ని గిల్లుళ్ళు తగ్గుతాయి, ఇబ్బంది ఉండదు, సొంతవాడు కనుక. అనగానే నేను తెల్లబోయి, అసలు ఎవరు మీరు, మీ పూర్తి చరిత్ర చెప్పండి, ఈ భయంకర రూపం ఏమిటంటే, ఏం చెప్పను ఆయన, నాదొక విషాద కాథ. నేను గంధర్వరాజుని, నాకు ఒక భార్య, ఇదిగో ఈ కూతురు, ఒక్కతే కూతురు. నేను నా కూతుర్ని గారంగా పెంచాను, భార్య అంటే చాలా ఇష్టం. గంధర్వ సామ్రాజుని సమ్రాట్టుని గనక ఎంతోమంది ప్రజలు నన్ను గౌరవించేవారు. నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం, మెడిసిన్ చదవాలని నిర్ణయించుకున్నాను. నేను మామూలు వేదం కదా, ఆయుర్వేదం అంటే ఏమిటి, ముసలాండి కూడా బాగు చేసేటటువంటి గొప్ప వైద్య గ్రంథం అది. ఎవరు చెబుతారా ఈ వైద్యం అని వెతుకుతూ ఉంటే ఒకనాడు హిమాలయ పర్వతాల్లో ఒక మహాత్ముడు కనబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. కల్లడుల్లో ఒక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్ నలనాభాహ్వయుడే తదీయతనయుండన్ బ్రహ్మమిత్రుండు శిష్యులకు కంటను వత్తి పెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొద్దుల చెప్పన్ విలుచుండి మానసమునందున్ తజ్జిగృక్షారతిన్. గంధర్వలోకంలో నలనాభుడు అనే మహారాజు ఉన్నాడు. ఆ నలనాభ మహారాజు కొడుకుని నేను. అంత నలనాభుడి కొడుకుని గంధర్వరాజునయ్యుండి కూడా ఆయుర్వేదం నేర్చుకోవాలనే కోరికతో ఒకనాడు హిమాలయాల్లో తిరిగాను. ఆ హిమాలయాల్లో బ్రహ్మమిత్రుడని పేరు కలిగిన ఒక బ్రహ్మర్షి కనబడ్డాడు. ఆయన బ్రహ్మర్షి మామూలు ఋషి కూడా కాదు. ఆయనకి ఇటు ఆయుర్వేదం వచ్చు, అష్టాంగవే యోగం వచ్చు, సమస్త విద్యలు వచ్చు. ఆయన హిమాలయాల్లో ఒక గురుకులం పెట్టాడు. ఆ గురుకులంలో శిష్యుల్ని చేర్చాడు. ఒకళ్ళిద్దరు కాదు, గట్టి శిష్యులు. అందులో భరద్వాజుడని ముడి కూడా ఉన్నాడు, వాల్మీకి మహర్షి శిష్యుడు భరద్వాజుడు. ఇలాంటి హేమహేమీలు ఉన్నారట. వాళ్ళందరినీ ఆశ్రమంలో కూర్చోబెట్టి వారందరికీ శ్రద్ధగా ఆయుర్వేదం నేర్పేవాడు. ఆయుర్వేదం అంటే వేదము తర్వాత వేదం. మనకు అనారోగ్యం తొలగిస్తుంది, ముసలితనంలో వచ్చే అనేక బాధల్ని తొలగిస్తుంది, అపూర్వమైనది. దాన్ని కొంచెం నిష్టతో నేర్చుకోవాలండి. ఆయుర్వేదం కూడా వేదంలాగా పూర్వకాలంలో నియమములతో నేర్చుకునేవారు, ఎలా పడితే అలా నేర్చుకునేవారు కాదు. అలా కంట్లో ఒత్తేసుకుని తాను నియమనిష్టలతో ఉంటూ శిష్యులకు నియమనిష్టలు నేర్పిస్తూ ఆయుర్వేదం చెబుతున్న బ్రహ్మమిత్రుని చూశాను. ఆయేసర మధ్య ఆయుర్వేదం నేర్పడానికి ఈయనే సరైన వాడు అనిపించింది దీనికి. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. పైగా ఆ సమయంలో విమానంలో ఉన్నాళ్ళండి గంధర్వరాజు కాబట్టి ఆకాశంలో విమానంలో వచ్చాడు. ఈయన కింద ఆశ్రమంలో ఉన్నాడు. విమానం పైనాపి తక్కన విమానం నుంచి కిందకి దిగాడు. విమానంలోంచి దిగుతున్నవాడు చూశాడు, ఓహో వీడెవడో గంధర్వుడు అని అర్థమైపోయింది దానికి. ఇంకో చిన్న పొరపాటు చేశాడు ఈయన. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తాంబూలం వేసుకోకూడదు. మన నోట్లో తమలపాకులు నవ్వుతూ గురువుగారే మంత్రం ఇస్తారా అంటే మంత్రం కాదు, మూతి మీద రెండు తంత్రాలు ఇస్తాడు వాడు. కాబట్టి గురువుల దగ్గరికి ఎంత నియమంతో వెళ్ళాలండి, మంత్రం కావాలంటే ఇది వెళ్ళకూడదు, ఫోన్లో చెప్పకూడదా అని ఒక ఆవిడ, మంత్రం అంటూ ఫోన్లో చెప్పేయాలట, వాట్సాప్లో చెప్పాలట. ఏమిటిది మంత్రం అంటే అంతలోకు. ఎంతో వినయముతో గురువుని సేవించి గురు శుశ్రూష చేసి నేర్చుకోవలసిన మంత్రములు, గురువు పాదాలు పట్టుకోవలసిన మంత్రములు ఫోనుల్లో చెప్పినారు ఒకడు. మధ్యాహ్నం 12 భోజనం చేసి వచ్చి ఒకడు భోజనం చేసి గురువుగారు చెప్పి భోజనం చేసి వాడు పుచ్చుకొని ఇలా చేస్తే లాభం లేదు. దానికి నియమం ఉన్నది, ఒక విధానం ఉన్నది. గురువులు ఎలా చెప్తే అలా చేయాలి, గురువు అత్యంత కర్తవ్యం. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి విద్య కావలసి వచ్చినప్పుడు తాంబూలాలు వేసుకోకూడదు, కొంచెం తాంబూలం నవ్వులుకుంటూ. ఈయనకి నిజంగా విద్య మీద శ్రద్ధ ఉంది కనుక వినయంగా బ్రహ్మమిత్రుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి బాబు గురువుగారు అన్నట్ట. గురువుగారు యగాదిగా చూశాడు. నేను నీకు ఎప్పుడు గురువునిరా, నువ్వు నాకు ఎప్పుడు శిష్యుడు నాయన అన్నాడు. తాంబూలం వేసుకునేవాళ్ళు అంటే ఆయనకు మంటండు. అయి భోగలాలసులు ఎవరైనా కనపడితే మాత్రం వెనక ముందు చూడ ఆయన. అందుకే నువ్వెవడమన్నాడు. అయ్యా నలనాభుడని పేరు కలిగిన ఒక గంధర్వరాజు ఉన్నాడు, ఆయన కొడుకుని. నేను కూడా పశ్చిమ దిగ్భాగంలో ఉన్న గంధర్వరాజ్యానికి రాజుని. గంధర్వరాజ్యం చాలా పెద్దది, దాన్ని 4 భాగాలు చేశారు. తూర్పు దిక్కుకొకడు, పడమర దిక్కుకొకడు, దక్షిణానికొకడు, ఉత్తరానికొకడు తప్పని పరిపాలిస్తారు. ఈయన పశ్చిమ దిక్కుని పరిపాలించేవాట. అటువంటి వాణ్ణండి, ఇందీవరాక్షుడు అంటారు నన్ను. నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం. దయతోటి నా ఒక ఆయుర్వేద విద్యను ఏర్పండి అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు.